ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అశ్వరావుపేట విద్యార్థులచే వేసవిలో లాభసాటిగా ఆకుకూరల సాగు గురించి రూపకం చేయబడినది. ఇందులోని పాత్రలు రైతు హనుమంతునిగా ప్రణయ్, రైతు భార్య కమలగా నిఖిత, రైతు కూతురు పద్మగా దేవి ఇంద్రాని, వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ గా మణిదీప్. టీవీలో వార్తలు విన్న రైతు హనుమంతు వేసవి కాలంలో ఏ పంట వేయాలో ఆలోచిస్తూ ఉంటాడు.
అన్నం తిందాం రాయ్యా.
నేను తర్వాత తిండా, తీయే, నువ్వు తిను.
ఏమైందయ్యా, ఏం ఆలోచిస్తున్నావు?
ఏం లేదే, ఈ వార్త విన్నావా?
ఏ విషయం గురించి అయ్యా?
ఇదేనే, ప్రభుత్వం ఇప్పటి నుండి వరి పండించొద్దని చెప్తుంది.
అదేందయ్యా, మరి మనం తర్వాత ఏ పంట వేద్దాం?
అదేనే నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం వరి వేస్తే అండగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇప్పుడు కథ అట్లా లేదు.
నిజమేనయ్యా. సరే, మనం ఎవరి దగ్గరైనా సలహా తీసుకుందాం, కానీ ముందు అన్నం తిందాం రాయ్యా.
చెప్పింది వినవుగా. సరే పా.
సరే, అవును తినే టైం అయిందిగా, మరి మన పద్మ ఇంకా ఇంటికి రాలేదేంది?
నిజమేనే.
అగో మాటల్లోనే వచ్చింది.
అమ్మా అమ్మా, తొందరగా అన్నం పెట్టు, నేను మళ్ళీ తొందరగా పోవాలి.
లేచిందే జాతర అన్నట్టు వచ్చి రాగానే గోలగోల చేస్తావిందే.
మంచిగానేంది, అన్నం పెట్టమంటే గోల చేస్తున్నంటవిందే.
సరే తీ పద్మ, ఇట్లా రా, కూర్చొని తిను బిడ్డ.
ముందు మీరు తినురి. మరి
మరి నువ్వు మంచి టైం చూసుకుని తింటావా?
అట్లాంటవేందే.
మరి కలిసి తిందాం రా అమ్మా.
సరే నేను కూడా తింటా తీ.
తెలుసా అమ్మా, నేను ఇవాళ మస్తు కొత్త విషయాలు నేర్చుకున్నా.
అవునా, అంతగానం ఏం నేర్చుకున్నావు?
మా సారు ఇవాళ మమ్మల్ని పొలానికి తీసుకుని పోయిండు. అక్కడ మేము కొత్తగా వచ్చిన ఆకుకూరల రకాలను చూసినాం.
మంచిది బిడ్డ, నువ్వు మంచిగా చదువుకుని మనలాంటి రైతులకి మంచి పనులు చేయాలి.
తప్పకుండా నాన్న.
అది బానే చదువుకుంటుంది, కానీ ముందు మనం తర్వాత ఏ పంట వేయాలో ఎవరిని సలహా అడుగుదాం.
అదేందమ్మా, పోయినసారి వరి వేసినాంగా వేసవిలా.
అవును, గాని ఈసారి వేయొద్దని ప్రభుత్వం అంటుందంటనే.
అవునా?
అవును పద్మ, అందుకే ఏం సాగు చేయాలనో ఆలోచిస్తున్నాం.
నాన్న, అట్లయితే మనం పొలంలో ఆకుకూరలను ఎందుకు పండియొద్దు?
ఎందుకే, నీకు తోటకూర గోంగూర ఇష్టమనా?
అబ్బా కాదమ్మా.
మరి ఆకుకూరలు ఎందుకు వేద్దామంటున్నావు?
ఎందుకంటే ఆకుకూరలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయంట.
ఆ పోషక విలువలు వరి, పెసర, ఇంకా మిగిలిన వాటిలో కూడా ఉంటాయి కదా.
నువ్వు ఆగే కమల, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు బిడ్డ.
నాన్న, ప్రతిరోజు మనిషి 125 గ్రాములు ఆకుకూరలను ఆహారంలో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకుకూరలలో రక్తపుష్టికి కావలసిన ఇనుము, గట్టితనానికి కావలసిన కాల్షియం, కంటి ఆరోగ్యం కోసం, ఇంకా రక్తనాళాల గోడలకు బలం ఇవ్వడానికి, దెబ్బలు త్వరగా మానడం మొదలైన వాటి కోసం సి, విటమిన్ బి, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా లభిస్తాయి.
సాల్తీ, వాటిలో పోషక విలువలు ఉంటే చాలా, మీ అమ్మా నాన్నలకు పండించడం వల్ల లాభం అవసరం లేదా?
లాభం ఎందుకు రాదు, మన మట్టిలో ఏ పంట వేసినా మాణిక్యాలు వస్తాయి.
వస్తాయి వస్తాయి, నీ కోసం మీ నాన్న కోసం నేల కింద మొత్తం బంగారమే దాచిపెట్టిన నేను.
బానే ఉంది, ఇప్పుడు నేనేం చేసింది?
అది చెప్పమనడం, నువ్వు నన్ను ఆపి మరీ చెప్పమనడం బానే ఉంది. మరి
ఏదో చిన్నపిల్ల, అది నేర్చుకున్నది చెప్పాలనుకుంటుంది, అందుకే చెప్పనీయమని చెప్పిన.
నాన్న, నేనేం చిన్నపిల్లని కాదు, నేను కూడా చేసేది చదివేది వ్యవసాయమే కదా.
అవును బిడ్డ, కానీ మీ అమ్మ అన్న మాటల్లో కూడా నిజముందిగా.
అవును నాన్న, కానీ వేసవిలో ఆకుకూరలు వేయడానికి మీరు ఎందుకంత ఆలోచిస్తున్నారు?
నువ్వే చెప్పు, వేసవిలో అన్నిటికన్నా ముఖ్యంగా వాడాల్సింది ఏంటిది?
నీళ్లు
కదా. మరి ఆకుకూరలు వేస్తే నీళ్లు ఎక్కువగా కావాలి కదా. కావలసినంత నీళ్లు పంటకి ఇయ్యకపోతే మంచిగా వస్తదా పంట? అట్లనే మన లాభం కూడా తగ్గిపోతుంది కదా.
నిజమేనాన్న, వేసవిలో తక్కువ నీటి లభ్యత వల్ల కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గుతుంది, కాబట్టి ధరలు ఎక్కువైతాయి. ఈ కాలంలో మార్కెట్ల తక్కువ ధరకు దొరికే పోషక విలువలు గల ఆకుకూరలకు గిరాకీ ఎక్కువ ఉంటుంది. మనం మనకున్న పరిమిత వనరులతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొద్దిపాటి విస్తీర్ణంలో ఆకుకూరలను సాగు చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందొచ్చు.
సరే పద్మ, కానీ
ఇంకేంది నాన్న, మన భూమి ఎట్లనో నల్ల భూమే కదా.
నల్ల భూమి అయితే ఏంటన్నా?
నల్ల భూమికి తేమ నిలుపుకోగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఒక్కోసారి విద్యుత్ కొరత వల్ల నీటిని అందించలేకుంటే పెద్దగా మొక్కలు వడలిపోవు.
నల్ల భూమి అని నీరు అవసరం లేదని కాదు కదా, అయినా ఇంకా చాలా ఆలోచించాలి కదా.
ఒక పని చెయ్యి నాన్న, మా కాలేజీలో నాకు తెలిసిన ఒక సారు ఉన్నారు, ఒకసారి నువ్వు సాయంత్రం వచ్చి ఆయన్ని కలు, ఆయనకి ఆకుకూర సాగు గురించి బాగా తెలుసు.
సరే, సాయంత్రం నీకోసం వస్తా కదా, అప్పుడు కలుస్తాది.
భోజనం చేశాక రైతు పొలానికి వెళ్లిపోతాడు. అలాగే పద్మ తన కాలేజీకి వెళ్తుంది. సాయంకాలం అవుతుంది. హనుమంతు తన కూతుర్ని ఇంటికి తీసుకురావడానికి కాలేజీకి వెళ్తాడు.
నాన్న, నేను ఇక్కడున్నా.
వచ్చినావా? అన్ని పాఠాలు మంచిగా విన్నావా బిడ్డ?
విన్నానన్న, మా సారికి నిన్ను కల్పిస్తా అని చెప్పిన. పోయొకసారి సారుని కలుద్దాం రా.
సరే పా బిడ్డ.
నాన్న, మా సారు మాకు పాఠాలు చెప్పడమే కాదు, ఆయన పొలంలో ఆయనే సాగు చేస్తాడు.
అవునా?
ఆ అంతేకాదు, ఆయనకి ఉన్న తెలివితో ఆ పంట నుండి మంచి లాభం కూడా వస్తుందట. అందుకే నిన్ను ఆయన దగ్గరికి తీసుకుపోతున్నా.
అయితే ఆయన చెప్పే మాటలు మనకి ఉపయోగపడతాయనే అనుకుంటున్నా.
నువ్వే చూస్తావుగా.
హనుమంతు పద్మ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తారు.
గుడ్ ఈవినింగ్ సార్.
గుడ్ ఈవినింగ్ పద్మ, చెప్పు.
మా నాన్నని తీసుకొచ్చా సార్, ఆకుకూరల సాగు గురించి వివరంగా చెప్తా అన్నారు కదా మీరు.
అవును, మీ నాన్నని పిలువు పద్మ.
దండాలు సారు.
నమస్తే హనుమంతు.
ఆకుకూరలను లాభసాటిగా సాగు చేయడం ఎట్లా సారు?
లాభం అనేది నువ్వు పంటకి విత్తనాలు తీసుకున్న దగ్గర నుండి చివరి వరకు అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది హనుమంతు.
నిజమే సారు.
అయితే అన్నిటికన్నా ముందు నువ్వు మంచి రకం విత్తనాన్ని తీసుకోవాలి.
రకాన్ని ఎట్లా ఎంచుకోవాలి సారు?
వచ్చేది వేసవి కాలం కాబట్టి నీటి ఎత్తడి తట్టుకునే రకాన్ని ఎంచుకోవాలి హనుమంతు.
అట్లాంటి రకం ఏదో నాకెట్లా తెలుస్తుంది సారు?
నేను చెప్పేది విను హనుమంతు. నువ్వు వేసవి కాలంలో ఆకుకూరలు వేద్దామనుకుంటున్నావుగా?
అవును సారు.
వేసవిలో సాగుకు తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, గోంగూర అనువైనవి, కానీ వాటిలో కూడా చాలా రకాలు ఉంటాయి.
మరి నేను సాగు చేయడానికి ఏవి మంచివి సారు?
ఇప్పుడు నువ్వు తోటకూరని పంటలో వేయాలనుకుంటున్నావనుకో, ఆర్ఎస్ఏ 1, అర్క సుగుణ, పూసా కీర్తి, అర్క అరుణ ఎరువు రకాల్లో ఏదో ఒకటి తీసుకో. అలాగే పాలకూర అయితే ఆల్గ్రీన్, పూసా జ్యోతి, పూసా పాలక్ వంటి మంచి రకాలు ఉన్నాయి.
మెంతికూరలో, కొత్తిమీరలో, గోంగూరలలో కూడా మనకి కావాల్సిన రకాలు ఉంటాయా సార్?
ఎందుకు లేవు. మెంతికూరలో పూసా ఎర్లీ బంచింగ్, లాన్ సెలెక్షన్ 1, కొత్తిమీరలో సాధన, స్వాతి, అలాగే గోంగూరలో యాంగ్రో 12, లోకల్ ఎర్ర గోంగూర రకాలు ఉన్నాయి.
మరి నేను ఏ ఆకుకూరని సాగు చేయాలి సారు?
మీ పంట భూమి ఎటువంటిది?
మాది బంక నేల సారు.
అయితే కొత్తిమీర, తోటకూర, పాలకూర, గోంగూరలో ఎంచుకో హనుమంతు. నీ భూమి సారం వాటిని బాగా సరిపోతుంది. అదే ఒండ్రు నేల అయితే మెంతికూర సాగుకి పనికొచ్చిద్ది.
సరే సారు, నేను తోటకూర, పాలకూర సాగు చేస్తా ఈసారి.
అలా అయితే తోటకూరకి 1 కిలోకి 10 కిలోల ఇసుకతో కలిపి ఒత్తుగా చల్లాలి. పాలకూర అయితే ఎకరకు 12 నుంచి 15 కిలోల విత్తనం 20x10 సెంటీమీటర్ల ఎడమతో విత్తుకోవాలి.
సరే సారు, విత్తనం రకం ఇంకా మోతాదు మీరు చెప్పినట్టే తీసుకుంటా.
మంచిది. విత్తనాల ఎంపిక ఇంకా పంటల్లో చల్లిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సింది ఎరువుల విషయంలో.
ఎరువుల వాటిని ఎట్లా పిచికారీ చేసినా మంచి లాభమే వస్తుంది కదా సారు?
అలా అనుకోవడమే తప్పు హనుమంతు. ఏదైనా ఇవ్వాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఇస్తే మంచిది కాదు.
అట్లా అంటారా సారు? మరి ఎరువులను ఎట్లా పిచికారీ చేయాలో మీరే చెప్పండి.
బాగా దుక్కి చేసిన నేలలో ఆఖరి దుక్కిలో ఎకరముకు 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేపపిండి వేసి కలియదున్నాలి.
మీరంటున్నది సేంద్రియ ఎరువులు వాడమన్నా సారు?
అవును హనుమంతు.
కానీ అవి వాడితే మనకు కావాల్సిన ఫలితం త్వరగా రాదు కదా సారు?
ఎవరు చెప్పారు హనుమంతు? ఏదైనా ఒకటే ఎప్పుడు వాడకూడదు.
అయితే ఎరువుల విషయంలో మంచి పద్ధతి ఏదుంటది సారు?
ఎప్పుడైనా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, రసాయనాలు తగినట్టుగా వాడాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు వాడితేనే మంచి ఫలితం ఉంటుంది.
సేంద్రియ ఎరువుల వల్ల ఉపయోగం ఏంది సారు?
సేంద్రియ ఎరువుల వల్ల నేల గుల్లబారి ఎక్కువ రోజులు తేమ నిల్వ ఉంటుంది. 2 వరుసల మధ్య వరిగడ్డి, వేరుశనగ పొట్టు, ఎండుటాకులు వరిసే నేలలో తేమ నిల్వ ఉంటుంది.
అవునా సారు? అయితే నేను తప్పకుండా సేంద్రియ ఎరువులు ఇంకా జీవన ఎరువులు వాడతా.
బాగా చెప్పావు హనుమంతు. అలాగే ఆకు దిగుబడి పెంచడానికి లీటర్ నీటికి 20 గ్రాముల యూరియా మరియు లీటర్ నీటికి 50 మిల్లీగ్రాముల జిబ్బర్లిక్ కలిపి పిచికారీ చేయడం వల్ల ఆకు దిగుబడి పెరుగుతుంది.
సరే సారు, ఇట్లా చేస్తే ఇంకా నీటి గురించి నేను చింత లేకుండా ఉండొచ్చా సారు?
నీటి అవసరం కొంచెం తక్కువే, కానీ ఆ విషయంలో కూడా అశ్రద్ధ మంచిది కాదు హనుమంతు.
మరి నీటిని ఎట్లా పంటకి అందించాలి సారు?
ఆకుకూరలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మళ్లీ 3వ రోజు నీరు పెట్టి నేల స్వభావాన్ని బట్టి ఒండ్రు నేలలో 5 నుంచి 6 రోజు వ్యవధిలో, బరువు నేలలో 8 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడినివ్వాలి. అవును హనుమంతు, నువ్వేం ఆకుకూర వేయాలనుకుంటున్నావు?
తోటకూర పాలకూర సారు.
అలా అయితే తోటకూర విత్తిన తర్వాత నెమ్మదిగా నీటి పారించాలి.
ఎందుకు సారు?
అలా చేయకపోతే నీటితో పాటు విత్తనం కూడా కొట్టుకుపోద్ది.
అమ్మో, అట్లయితే నా కథ మొత్తం అడ్డం తిరుగుతుంది కదా సారు.
అందుకే నీటిని నెమ్మదిగా పారించాలి. వేసవి కాలంలో ఆకుకూరల దిగుబడి ముఖ్యంగా నీటి యాజమాన్యం పైనే ఆధారపడి ఉంటుంది హనుమంతు, ఇది మర్చిపోకు.
అట్లనే సారు,
నేను చెప్పినగా అని అన్ని ఎక్కువ వేస్తే కలుపు మొక్కలు పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే నువ్వు జాగ్రత్తగా నీకున్న సౌకర్యాలు వాడాలి.
అట్లనే వాడతా సారు, కానీ కలుపు మొక్కలు వస్తే ఏం చేయాలి సారు?
కలుపు నివారణకు పెండిమితాలిన్ ఎకరంకు 1.2 లీటర్లు చొప్పున 200 లీటర్లు నీటిలో కలిపి విత్తిన 24 గంటల్లో పిచికారీ చేస్తే 30 రోజుల వరకు కలుపు నివారించవచ్చు.
సరే సారు, మీరు చెప్పినట్లే చేస్తాం.
ఆకుకూరలను కూరగా వాడుతాం కదా, అందుకే వీలైనంత వరకు పురుగుల మందును వాడకపోవడమే మంచిది. వేప సంబంధిత పురుగుల మందులను మాత్రమే వాడాలి.
అసలు ఆకుకూరల్లో ఏ పురుగులు వస్తాయి సారు?
ఆకుకూరల్లో ముఖ్యంగా రసాయం పీల్చే పురుగులు, గొంగిలి పురుగులు, తుప్పు, ఆకుమచ్చ తీగలు ఆశిస్తాయి.
మరి వాటిని నివారించడం ఎట్లా?
ఒకవేళ పురుగుల ఉధృతి ఎక్కువైతే మెలాథియాన్ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల కలిపి పిచికారీ చేయాలి. తెగుళ్లు నివారణకు 1 లీటర్ నీటికి 1 గ్రాం కార్బన్డైజం చొప్పున పిచికారీ చేయాలి.
అట్లనే సారు, ఇవి పాటిస్తే మంచి దిగుబడి వస్తుందా సార్ నాకు?
హనుమంతు, ఇట్లా చేస్తే మంచి దిగుబడి వస్తుంది, అయినా ఎక్కువ లాభం రావాలంటే ఇంకొక కొన్ని పనులు చేయాలి.
ఏంది సారు అవి?
ఆకుకూరల మొక్కలను నీడనిచ్చే విధంగా ఆముదం, మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర దక్షిణ దిశలో నాటు. బోదెలు, కాల్వాలు చేసిన తూర్పు పడమర దిశలో మొక్కలు నాటు.
ఆ దిశలో ఎందుకు నాటాలి సారు?
అలా చేస్తే ఒక మొక్క నీడ ఇంకో మొక్కపై పడి ఎండ తీవ్రతను తగ్గిస్తుంది. అలా చేయకపోతే 30% షేడ్ నెట్ ను ఏర్పాటు చేసుకోపోని. అలాగే యూరియా వేయమని చెప్పా కదా?
ఆ చెప్పారు సారు.
యూరియా కూడా ఎండకి త్వరగా ఆవిరైపోతుంది, అందుకే 10 కిలోల యూరియాకి 1 కిలో వేపపిండి కలిపి పొలంలో వెదజల్లు.
అట్లనే సారు.
అంతే హనుమంతు, ఇవన్నీ పాటించి చూడు, నీ పొలంలో బంగారం పండుతుంది.
నిజంగానా సారు? మీరన్నట్టు నాకు లాభాలు వస్తే అవే 1 కోటి రూపాయలు సారు.
తప్పకుండా వస్తాయి, నమ్మకంతో ఆకుకూరలు సాగు చేయి హనుమంతు.
అట్లనే సారు, దండాలు.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో గ్రామీణ ప్రాంతాలలో స్త్రీ సమస్యల అవగాహన గురించి తెలుసుకుందాం. భారతదేశం నేడు సైన్స్ అండ్ టెక్నాలజీ, సాహిత్యం, సినిమాలు మరియు ఇంకా చాలా రంగాలలో తారాస్థాయికి చేరుకుంది. కానీ ఇప్పటికీ దేశంలో, ఇంకా గ్రామీణ భారతదేశంలో కొన్ని సమస్యలు ప్రబలంగా ఉన్నాయి. గ్రామీణ భారతదేశం దేశం యొక్క నిజమైన ఆత్మ. ఇక్కడ అత్యధిక జనాభా నివసిస్తుంది. గ్రామీణ భారతదేశంలో ఉన్న సమస్యలకు ప్రధాన బాధితులు మహిళలు. గ్రామీణ భారతీయ మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యకు ప్రవేశం లేదు. విద్యా వార్షిక స్థితిగతుల నివేదిక 2014 ప్రకారం గ్రామీణ భారతదేశం నుండి 100 మంది అమ్మాయిలలో ఒకరు మాత్రమే కళాశాలకు చేరుకుంటున్నారు. మహిళలు మన జనాభాలో దాదాపు 50%కి పైగా ఉన్నారనే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య దిగ్భ్రాంతికి మరియు నిరాశకి గురిచేస్తుంది. వారు వాస్తవంగా మన సమాజానికి వెన్నెముక అయితే గ్రామీణ భారతదేశంలో వారి పాత్ర కేవలం సంరక్షకులు మరియు పిల్లల పెంపకదారుల వలె పరిగణించబడుతుంది. గ్రామాల్లో నివసించే ప్రజల సాధారణ మనస్తత్వం ప్రకారం వారి పాత్రలలో విద్య వారికి ప్రయోజనం కలిగించదు. లింగ వివక్షత. భారతదేశంలోని అనేక గ్రామాలు, ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో లింగ వివక్షత ప్రబలంగా ఉంది. లింగ వివక్షత అనేది భారతదేశంలో పితృస్వామ్య సమాజం యొక్క ప్రబలమైన మనస్తత్వం కారణంగా పురుషులకు ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం సూచిస్తుంది. లింగ వివక్షత కారణంగా మహిళలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎన్నికలు, చర్చలు, ప్రధాన పండుగలలో పాల్గొనడం వంటి ఏవైనా కార్యక్రమాలలో అనుమతి లేదు. బాల్య వివాహం. చట్ట ప్రకారం భారతదేశంలో బాల్య వివాహాలు పూర్తిగా చట్టవిరుద్ధమైన పద్ధతి అయినప్పటికీ వాస్తవికత చాలా మంచిది కాదు. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ప్రకారం భారతదేశంలో 47% మంది మహిళలు 18 ఏళ్లకు ముందే వివాహం చేసుకుంటున్నారు. మహిళల్లో నిరక్షరాస్యత మరియు అవగాహన లేకపోవడం వల్ల గ్రామాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఇది భారతదేశంలో అందులేని సాంప్రదాయంగా కూడా కొనసాగుతుంది. సరైన పారిశుద్ధం లేకపోవడం. గ్రామీణ భారతదేశంలో మహిళలు నేడు ప్రాథమిక పరిశుభ్రత సౌకర్యాలను పొందడంలో సమస్యను ఎదుర్కొంటున్నారు. వారు బహిరంగ మల విసర్జన మరియు దాని వలన కలిగే వ్యాధులకు కూడా బాధితులు. ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించడాన్ని మహిళలు కొన్నిసార్లు నిషేధించారు. గృహహింస. గ్రామీణ భారతదేశంలోని మహిళలు కొన్నిసార్లు వారి ఇళ్లలో గృహహింసకు గురవుతారు. జీవిత భాగస్వాముల మధ్య వ్యసనం కొన్నిసార్లు ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఆమె బానిసలాగా పరిగణించబడుతుంది. ఆమె పెంపకం ఆమె జీవిత భాగస్వామిని లేదా అత్తామామలను ప్రశ్నించకుండా నిరోధిస్తుంది. వరకట్నం. తల్లిదండ్రులకు భారంగా పరిగణించబడుతున్న మహిళలకు తక్కువ స్థాయి హోదా ఇవ్వబడింది. ఇది ప్రధానంగా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న వరకట్న పద్ధతి కారణంగా ఉంది. వరకట్నం అనేది అర్బన్ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో కూడా ఉందనే వాస్తవాన్ని తిరస్కరించడం లేదు. కానీ పట్టణ ప్రాంతాలలోని మహిళలు విద్యావంతులు మరియు గ్రామీణ భారతీయ మహిళలకు వర్తించని సమస్యను పరిష్కరించడానికి తగినంత అప్రమత్తంగా ఉంటారు. గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు విద్య మరియు ఉద్యోగాలకు అడ్డంకులు సృష్టించడమే కాకుండా ఎక్కువ చెల్లింపు లేని ఇంటి పని, మాతా శిశు మరణాలు మరియు హింస మరియు మానసిక సామాజిక ఒత్తిడి. ఒకటి, కార్మిక శక్తిలో మహిళలు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ కార్మిక శక్తిలో గ్రామీణ మహిళలు 43% ఉన్నారు. పనిలో, సమయంలో మరియు శ్రమతో కూడుకున్న అనధికారిక మరియు పేలవమైన జీతం, తక్కువ సామాజిక రక్షణ లేదా ఆదాయ భద్రత. రెండవది, బాలకార్మికులు. గ్రామీణ ప్రాంతాల్లో బాలకార్మికులు ఎక్కువగా ఉన్నారు. వ్యవసాయ కార్మికులలో బాలికలు గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నారు. మూడవది, సురక్షితమైన తాగునీటి సేకరణ. సురక్షితమైన తాగునీరు అందుబాటులో లేకుండా 80% ఇళ్లలో నీటి సేకరణకు మరియు దానిలో బాలికలు ముఖ్యంగా బాధ్యత వహిస్తారు. ఈ పని శ్రమతో కూడుకున్నది మరియు నీటి కొరత పెరిగినప్పుడు ఇది కష్టమవుతుంది. నీటిని సేకరించే ప్రయాణం కూడా భద్రతా ప్రమాదాలను కలిగిస్తుంది. గ్రామీణ వర్గాలకు వాటర్ గ్రిడ్లు మరియు నిరంతర గొట్టాల తాగునీటిని విస్తరించడం బహుళ ప్రయోజనాలతో ముఖ్యమైన ప్రాధాన్యత. ఆరోగ్య ప్రమాదాలు. తగినంత నీరు మరియు పరిశుభ్రత సౌకర్యాలు లేనట్లయితే మహిళలు మరియు బాలికలు అనారోగ్యం, హింస మరియు వారి భద్రతకు ఇతర ప్రమాదాలకు గురవుతారు. ఈ లోటులు కూడా మంచి విద్యను పొందడం, ఆదాయాన్ని సంపాదించడం మరియు స్వేచ్ఛగా తిరగడం వంటి వారి సామర్థ్యాన్ని అడ్డుకుంటాయి. ఇంధన సేకరణ. ప్రతిరోజు 5 గంటల సమయం పట్టే ఇంధన సేకరణ మరియు అపరిశుభ్రమైన ఇంధనాలతో వంట చేయటం వల్ల మహిళలకు దీర్ఘకాలిక మరియు ప్రాణాంతకరమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. వంట కోసం బొగ్గు, కలప, పేడ లేదా పంట వ్యర్థాల వంటి ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడే దేశాలలో గృహ వాయు కాలుష్యం, దీని ద్వారా మహిళలు ప్రతి అకాల మరణాలలో 6 మంది గురవుతున్నారు. గ్రామీణ మహిళా కార్యక్రమాలు. గ్రామీణ మహిళా సంఘాలు, సంస్థలు మరియు సహకార సంఘాలు గ్రామీణ మహిళలను సమీకరించడంలో కీలకమైనవి. వారి స్వరం ఏజెన్సీ మరియు రాజకీయ మరియు ఆర్థిక రంగాలలో ప్రాతినిధ్యాన్ని సమర్థించడంలో మరియు వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు మరియు సంస్థలకు ప్రభావితం చేయడానికి వీలు కల్పిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మహిళలు నీటి పారుదల మరియు గృహ వినియోగం కోసం నీటిని భద్రపరచడానికి మరియు తమ ఇళ్లను వెలిగించడానికి మరియు చిన్న వ్యాపారులకు శక్తిని ఇవ్వడానికి పునరుత్పాదక శక్తిని సమర్చుకున్నారు. వనరుల ప్రకారం గ్రామీణ మహిళా సహకార సంఘాలు వారి సభ్యుల కోసం మరియు వారి ద్వారా పిల్లల సంరక్ష సేవలను అందిస్తున్నాయి. కానీ చిన్న స్థాయి పరిష్కారాలు సరిపోవు. వారికి మద్దతు అవసరం. వారు పెద్ద ఎత్తున సంస్థాగత కార్యక్రమాల ద్వారా తప్పనిసరిగా వేరే భవిష్యత్తులో పెట్టుబడి పెట్టాలి. ఇందులో మహిళలు మరియు బాలికలు పాల్గొని పురుషులు మరియు అబ్బాయిలకు సమానంగా ప్రయోజనం పొందుతారు. గ్రామీణ మహిళలకు కీలక సవాళ్లు. గ్రామీణ మహిళలు తక్కువ నైపుణ్యం కలిగిన, తక్కువ ఉత్పాదకత మరియు ఎక్కువ పనివేళలతో తక్కువ లేదా చెల్లించని ఉద్యోగాలలో కేంద్రీకృతమై ఉన్నారు. పేలవమైన పని పరిస్థితులు మరియు పరిమిత సామాజిక రక్షణ. వాళ్ళు చెల్లించని సహకార కుటుంబ సభ్యులుగా పనిచేసే అవకాశం ఉంది. అంటే వారి పని ఎక్కువగా గుర్తించబడటం లేదు, తక్కువగా అంచనా వేయబడుతుంది. వారు అనధికారిక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత చురుకుగా ఉన్నారు. గ్రామీణ వేతన ఉపాధిలో అనగా వ్యవసాయ మరియు వ్యవసాయేతర పనుల్లో పురుషుల కంటే ఎక్కువ పాల్గొనే అవకాశం లేదు. వారు వేతనాల కోసం సీజనల్ మరియు లేబర్ ఇంటెన్సివ్ కార్యకలాపాలలో పనిచేసినప్పుడు గ్రామీణ మహిళలు ఎక్కువ ఉపాధి పొందుతారు. ప్రపంచవ్యాప్తంగా భూస్వాములలో మహిళలు 20% కంటే తక్కువ మంది. గ్రామీణ ప్రాంతాల్లో లింగ చెల్లింపు వ్యత్యాసం 40% వరకు ఉంటుంది. ఉత్పాదక వనరులకు పురుషుల కంటే గ్రామీణ మహిళలకు తక్కువ ప్రాప్యత మరియు అనేక ఆస్తుల సేవలకు లింగ అంతరం ఉంది. భూమి, మెరుగైన విత్తనాలు మరియు ఎరువులు, పశు సంపద, పొడిగింపు మరియు ఆర్థిక సేవలతో సహా మహిళలకు విద్య మరియు శిక్షణ కోసం తక్కువ అవకాశాలు ఉన్నాయి. పురుషుల వలె తక్షణమే కొత్త టెక్నాలజీలను స్వీకరించడం నుండి వనరులకు పురుషులతో సమానంగా మహిళలకు ప్రవేశం ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. మహిళలు సంరక్షణతో సహా బహుళ పాత్రను నిర్వహిస్తారు. మహిళల సంరక్షణ మరియు ఇంటి పని గుర్తించబడటం లేదు. అలాగే కట్టెలు మరియు నీరు సేకరించడం, పిల్లలు మరియు వృద్ధుల కోసం వంట చేయటం, పొలాలు లేదా కుటుంబ సంస్థలతో పనిచేయటం గుర్తించబడటం లేదు. కుటుంబ సభ్యులు మరియు జీవనాధారమైన రైతులకు సహకారం అందించే విధంగా తరచుగా పనిచేసేటప్పుడు గ్రామీణ మహిళలు తమ శ్రమకు ఎలాంటి ఆదాయాన్ని పొందరు. వారు చెల్లింపు ఉద్యోగంలో ఉన్నప్పుడు వ్యవసాయంలో లేదా తోటల మీద వారు చేపట్టే పనులు తరచుగా తక్కువ అంచనా వేయబడుతున్నాయి. మహిళలకు పురుషుల కంటే తక్కువ వేతనం లభిస్తుంది. చాలా మంది గ్రామీణ మహిళలకు వేతనం కూడా లేదు. అధిక ఆకర్షణీయమైన పనిని పొందటానికి పురుషులకు అందే అవకాశం, చెల్లింపు స్థాయిలు మరియు చెల్లించని పని గంటలు కలిసినప్పుడు మహిళలు పురుషులతో పోలిస్తే చాలా ఎక్కువ పని గంటలు పనిచేస్తారు. గ్రామీణ మహిళలు లింగ ఆధారిత హింస మరియు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పు గ్రామీణ మహిళల వివక్ష, మినహాయింపు మరియు దోపిడీని మరింత తీవ్రతం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తమ జీవనోపాధి కోసం స్థానిక సహజ వనరులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. వాతావరణ మార్పులతో మహిళలది ఉత్పాదకత, ఆస్తులకు ఇప్పటికే అసమాన ప్రాప్యత మరింత ప్రభావితమైంది. దేశీయ మరియు గిరిజన మహిళలు అసమానంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళల అంతరాలను ఎందుకు తగ్గించాలి? గ్రామీణ మహిళలు ప్రతి ఒక్కరితో సహా మంచి పని చేసే హక్కు ఉండాలి. అధ్యయనాలు పెంచడం మధ్య సానుకూల సంబంధాలను చూపుతున్నాయి. మహిళల కార్మిక శక్తి భాగస్వామ్యం మరియు జీడిపి పెరుగుదల. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం పురుషులు మరియు మహిళల మధ్య కార్మిక శక్తి భాగస్వామ్య రేట్లలో అంతరాన్ని 25% తగ్గించవచ్చు. 2025 సంవత్సరం ప్రపంచ జీడిపిని 33.9% పెంచవచ్చు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, జీడిపి పెంచడం, అలాగే వ్యవసాయం యొక్క పునరుజ్జీవనం మరియు సమానత్వానికి అడ్డంకులు పరిష్కరించబడితే గ్రామీణ మహిళలకు దోహదపడే అపారమైన అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వ్యవసాయానికి అదే ప్రాప్యత ఉంటే పురుషులుగా ఆస్తులు, విద్య మరియు మార్కెట్లు వ్యవసాయ ఉత్పత్తిని పెంచవచ్చు మరియు ఆకలితో ఉన్న వ్యక్తుల సంఖ్య 100 నుండి 150 మిలియన్లు తగ్గించబడుతుంది. మంచి ఉద్యోగాలు, వ్యవస్థాపక శిక్షణ మరియు ప్రాప్యతను సృష్టించడం ఆర్థిక గ్రామీణ మహిళలను ఆమోదయోగ్యం కాని రూపాల నుండి రక్షించడం, పని సామాజిక రక్షణను మెరుగుపరచడం, వారి గొంతులను నిర్ధారించడం, ప్రాతినిధ్య అంతరాన్ని వినిపించడం మరియు మూసివేయడం కీలక అంశాలు. 2030 ఎజెండా కోసం పరివర్తన చర్య కోసం అవసరం. సుస్థిర అభివృద్ధి సాధించడమే దీని ప్రాధాన్యత. గ్రామీణ మహిళలు అంతరాలను ఎలా తగ్గించాలి? మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన విస్తృత పరిస్థితులపై దృష్టి సారించే మానవ హక్కుల చట్టం ఆధారంగా మరియు సమగ్రమైన విధానాలను అనుసరించడం. భూమి మరియు ఆర్థిక సేవలు వంటి ఉత్పాదక వనరులకు సమాన ప్రాప్యతను మరియు నియంత్రణను అందించడం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు భరోసా, కనీస వేతనాలు మరియు పబ్లిక్ వర్క్స్ లో లక్షిత హామీ ఆదాయ పథకాలు, వారి హక్కులు మరియు ఆసక్తులను రక్షించడానికి గ్రామీణ కార్మికుల సంస్థలు మరియు సహకార సంఘాలు మద్దతు ఇవ్వడం, సమిష్టి సహకార సంఘాలు వంటి చర్యలు, విధాన చర్చలు మరియు నిర్ణయాలు తీసుకోవటంలో పాల్గొనడానికి ఒక వేదికను ఆమోదించడం, మహిళా వ్యవస్థాపకత, మహిళా వ్యాపారం, వ్యవసాయేతర వ్యవసాయ కూలీలకు ప్రత్యామ్నాయాలను అన్వేషించడం, పని ప్రపంచంలో హింస మరియు వేధింపులను, పని ప్రపంచంలో హింస మరియు వేధింపులను నివారించడానికి మరియు పరిష్కరించడానికి సమర్థవంతమైన చర్చలు ప్రవేశపెట్టాలి, స్వదేశీ మహిళలను సంరక్షకులుగా గుర్తించి మద్దతు ఇవ్వాలి, సహజ వనరుల నిర్వహణలో సాంప్రదాయ పరిజ్ఞానం మరియు వ్యవసాయం యొక్క స్థితిస్థాపకతను పెంచడంలో వాతావరణం మార్పు ముఖ్యం, ఇందులో ఏవైనా కొత్త కార్యక్రమాలలో మహిళలు పాల్గొనేలా చూసుకోవడం మంచిది, పేదరికాన్ని తగ్గించడానికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ భాగంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోని మంచి ఉద్యోగాలను సృష్టించాలి, గ్రామీణ ప్రాంతాలలోని మహిళల ద్వారా బహుముఖ విధానాన్ని అవలంబించని పరిపూర్ణకమైన సామాజిక ప్యాకేజీని అందించడం ఆర్థిక వ్యవస్థ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లలో సాధించడానికి ఈ ప్రయత్నాలను పెంచే రక్షణ చర్యలు, మహిళల కోసం అటువంటి ప్యాకేజీలు అనేక రకాలైన మరియు ప్రసూతి రక్షణ కోసం నిబంధనలను చేర్చాలి. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ మీ ముందుంటా, అంతవరకు సెలవు, ధన్యవాదాలు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
ఆకుల మీద వి ఆకారంలో మచ్చలు ఏ పురుగు వల్ల ఏర్పడతాయి? ఆప్షన్ ఏ పచ్చదోమ, ఆప్షన్ బి పేనుబంక.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ పచ్చదోమ.
గత వారం రెండవ ప్రశ్న,
కాండం కుళ్ళు తెగులు, మోవు కుళ్ళు తెగులు ఏ పురుగు వల్ల ఆశిస్తాయి? ఆప్షన్ ఏ తామర పురుగు, ఆప్షన్ బి పచ్చదోమ.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ తామర పురుగు.
కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్లా నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు పెద్ద శంకరంపేట నుండి ఎన్ పార్థసారథి, కోదాడ నుండి వసంత, నల్లూరి కోటేశ్వరరావు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
ఒండ్రు నేలల్లో పండించేందుకు అనుకూలమైన ఆకుకూర ఏది? ఆప్షన్ ఏ మెంతికూర, ఆప్షన్ బి గోంగూర.
ప్రశ్న మరోసారి,
ఒండ్రు నేలల్లో పండించేందుకు అనుకూలమైన ఆకుకూర ఏది? ఆప్షన్ ఏ మెంతికూర, ఆప్షన్ బి గోంగూర.
ఈ వారం రెండవ ప్రశ్న,
కల్పు నివారణకు వాడాల్సిన రసాయనం ఏది? ఆప్షన్ ఏ మోనోక్రోటోఫస్, ఆప్షన్ బి పెండిమిథాలిన్.
ప్రశ్న మరోసారి,
కల్పు నివారణకు వాడాల్సిన రసాయనం ఏది? ఆప్షన్ ఏ మోనోక్రోటోఫస్, ఆప్షన్ బి పెండిమిథాలిన్.
చేను కబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.